The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రాజశేఖర్ గారి మనీ టాక్స్ కార్యక్రమం జనవరి 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో మిత్రులారా, మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలలుగా మరి మనీ టాక్స్ అనే కార్యక్రమం కంటిన్యూస్గా ట్యూస్డే అండ్ థర్స్డే ఈవినింగ్ 8:30 to 9:30 ఇండియన్ టైం ప్రకారం ప్రసారం అవుతూ ఉంది. దాని అందరూ మీ అందరూ వింటున్నట్టుగా మా అందరికీ మాకు ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి. మీ అందరూ వాటిని ఆనందిస్తున్నందుకు, వాటిని కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సో వెల్కమ్ టు మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది. నేను మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీ జేబులో, పర్సులో, బీరువాలో, బ్యాంక్లో, బ్లాక్లో, వైట్లో, ఏ కలర్లో ఉన్నా సరే ఆ కలర్లో ఉన్న డబ్బును మాట్లాడుతున్నాను. ఇండియాలో అయితే రూపాయి అంటారు, అమెరికాలో అయితే డాలర్ అంటారు, మిడిల్ ఈస్ట్లో దీనార్, జపాన్లో యెన్, ఇలా ఎక్కడ ఎప్పుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ చోటైనా సరే నా తత్వం నాదే, నా విధానం నాది. నా తత్వాన్ని విధానాన్ని కనుక మీరు అర్థం చేసుకుని దానికి అనుకూలంగా ప్రవర్తించారా, నేను మీ జీవితంలోకి వద్దన్న సునామీలా వస్తాను. నా తత్వానికి విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన మీరు, మీ భ్రమంలో మీరు అనుకుంటున్నట్టు ప్రవర్తించి నన్ను ఆశిస్తే మటుకు తల క్రిందులుగా తపస్సు చేసిన రాను. నా నియమాన్ని అనుసరిస్తే మీకు మంచి సేవకుడులా మారి 365 రోజులు 24 గంటలు ప్రతి వారం సెలవడకుండా, నెల తిరిగేసరి జీతం పడకుండా, సంవత్సరం తిరిగేసరి ప్రమోషన్ ఇంక్రిమెంట్ బోనస్ పడకుండా, క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా మీరు మరింత సుఖమైన జీవితం గడపడానికి, మీ సంపద మరింత పెరగడానికి కృషి చేస్తాను. మీ యొక్క జీవితం మరింత ఆనందంగా ఉండటానికి నేను పనిచేస్తూనే ఉంటాను. అలా కాకుండా నేను మీ నియమాలను అనుసరిస్తాను, నా నియమాలను పాటించను అన్నారా, మిమ్మల్ని నాకు బానిసలుగా చేసుకుని ఆడుకుంటాను. నానా తిప్పలు. హలో.
హలో సార్.
హలో చెప్పండి. హలో.
హలో సార్, నేను విన్నాయని.
చెప్పండి సార్. హలో.
హలో సార్, వినయ్ హియర్, యువర్ స్టూడెంట్.
ఓకే, హౌ ఆర్ యు వినయ్?
సూపర్ సార్, ఐ థాట్ ఐల్ లిసన్ టు యు లైవ్.
యా, థ్యాంక్ యూ వెరీ మచ్.
I'll be on mute.
Yeah, please. Hello. Okay. So నేను మిమ్మల్ని విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి. మీ అందరూ కూడా మనుషులు డబ్బుని ఎలా చూస్తారో, ఏం చేస్తారో తెలియదు, కానీ డబ్బుకి మట్టుకు మిమ్మల్ని ప్రేమిస్తాను, ఇష్టపడతాను, మీ దగ్గర రావడానికి ఆరాటపడతాను. ఎందుకంటే నన్ను కనిపెట్టింది మీరే కాబట్టి. 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి అవసరం లేనటువంటిది, ఒక్క మనిషికి మాత్రం అవసరమైనటువంటిది డబ్బు. ఆ డబ్బు యొక్క ఉనికి కారణం మీరే కాబట్టి నేను మీ దగ్గర రావడానికి చాలా ఆరాటపడుతూ ఉంటాను. ఫైన్. అయితే మీరు నన్ను రకరకాల అపోహలతో, దురభిప్రాయాలతో అసహించుకుని లేదా భయపడి మరో కారణం చేత నా నుంచి దూరం అవటాన్ని గమనించారు కాబట్టి, మీకు నా గురించి, నా నియమాల గురించి, నా యొక్క విషయాల గురించి మీకు తెలియజేసి, మీకు నాకు ఉన్న దూరాన్ని తగ్గించి, ఆ తర్వాత మీ జీవితంలో ఆనందాన్ని, సంపదని తెచ్చే భాగంగా ఈ మైండ్ మీడియా వారి కార్యక్రమంలో, మైండ్ మీడియా వారి సహకారంతో నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను. అయితే దీనికి నేను నా చిరకాల మిత్రుడు, 20 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం మరియు సవియర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడేలో మాసపత్రికలో ధారావాహిక రాస్తూ, అంటే డబ్బు గురించి ధారావాహిక రాస్తూ, ఈ యొక్క సైకాలజీ టుడే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతోటే నా గురించి, అంటే డబ్బు గురించి తెలియజెప్పే 2 రోజుల అనుభవపూర్వక వర్క్షాప్ నిర్వహిస్తూ మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు పొందినటువంటి శ్రీ రాజశేఖర్ నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది. నేను మీ డబ్బును మాట్లాడతాను. మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే స్కైప్ ఐడి MYIND.MEDA మైండ్ మీడియాకి కానీ, యుఎస్ఏ నెంబర్ అయితే 484-364-3471 కానీ, లేదా స్కై ఇండియన్ నెంబర్ అయితే 9885555672 కానీ కాల్ చేసి మీరు మాతో అభిప్రాయాలు పంచుకోవచ్చు. మీరు మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. మీ యొక్క అభిప్రాయ ఆధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి మనం దారితీద్దాం, తెరదిద్దాం. సో మిత్రులారా, మనం గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటుండగా మనం వాటర్ యొక్క కంటెంట్ గురించి, వాటర్ ఏ విధంగా అంటే మార్వాడి వాళ్ళు ఏ విధంగా మనకి చేస్తూ ఉంటున్నారో, ఏ విధంగా వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఉన్నాయో, ఆ విధమైన విషయాన్ని మనము నేర్చుకోవడం అనేది జరిగింది. రివర్ వ్యూ ఉంటే, లేక్ వ్యూ ఉంటే, హౌసెస్ ఎలా, ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ ప్రాస్పెక్టివ్ అనేది వస్తుంది, ఏంటి అనేది జరిగింది. అయితే ఇవాళ మన ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి, డబ్బు సంపాదనపై కథల ప్రభావం. డబ్బు సంపాదనపై కథల ప్రభావం అంటే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న విషయం. ఈ మధ్య సో ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నది, ఒక దశాబ్ద కాలంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మోటివేషనల్ టాక్స్ అని కానీ, లేకపోతే మోటివేషనల్ స్టోరీస్ అని కానీ, చాలా చాలా ఒక ఉత్తేజపూరితమైన వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు, లేదా పుస్తకాలు కావచ్చు, లేదా బుక్స్ కావచ్చు, స్పీచెస్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా మోటివేషనల్గా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయము, వాటి యొక్క ప్రభావం డబ్బు అటువంటి వాటి యొక్క ప్రభావం డబ్బు సంపాదనపై ఉంది అన్న సంగతి చాలా 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 తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ చాలా 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 తక్కువ మందికి మాత్రమే తెలుస్తున్నప్పుడు ఏంటి, ఆ విధంగా ఎఫెక్ట్ వస్తుంది ఏంటి అనే దాని మీద ఇవాళ మనం దాని యొక్క ప్రభావాన్ని గురించి మనం తెలుసుకుందాం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏమవుతుందంటే ఈ యొక్క మోటివేషనల్ స్పీచెస్ కానీ, మోటివేషనల్ స్టోరీస్ కానీ, ఈ వీడియోస్ కానీ ఏమైనా సరే, అవి మనిషి నిరాశగా ఉన్నప్పుడు, ఏమీ చేయలేనని నిస్త్రాణగా ఉన్నప్పుడు, జీవితంపై ఆశని కలిగించి ఉత్తేజితుల్ని చేసి తిరిగి జీవన పోరాటం నుంచి జీవన పోరాటం మరింత సమర్థవంతంగా చేయడానికి దోహదపడతాయి. అందున కొంతమంది వక్తలు మాట్లాడుతుంటే, కొంతమంది లెక్చర్ మోటివేషనల్ టాక్ ఇస్తుంటే 90 సంవత్సరాల ముసలాళ్ళు కూడా లేచి రాబోయే 10 సంవత్సరాలకి గోల్ సెట్ చేసుకుని దాన్ని చేజ్ చేద్దామని అంత ఉత్సాహంగానూ, అంత ఎనర్జెటిక్గాను మార్చగలుగుతారు. అట్లా వాళ్ళ మ్యాజిక్, రియల్లీ ది డూ ద మ్యాజిక్ విత్ దేర్ టాక్ అండ్ దేర్ ఓరేటరీ స్కిల్స్ అండ్ దేర్ మోటివేషనల్ టాక్స్. అటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రంలో కూడా చాలామంది పైకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోకి చేరాలి. వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్తో వాళ్ళు కొంతమంది నిన్న జీవితంలో ఒక స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు అంత అద్భుతంగా ప్రేరణ ఇవ్వగలుగుతారు. అయితే కొందరు వారి రచనల ద్వారా నిరాశావారుల్లో కూడా స్ఫూర్తి నింపగలుగుతారు, వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. అలా చేసి ఒకనొకప్పుడు ఆత్మహత్యకు సిద్ధపడిన వాళ్ళు కూడా తర్వాత తర్వాత అద్భుతమైన విజయాలు సాధించి మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి భక్తులకి, రచయితలకి నా పాదాభివందనాలు. అలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం. నిరాశ జీవులకు, జీరో పోరాటంలో అలసిపోయిన వారికి, ఓటమి పాలై నిస్పృహగా ఉన్న వారికి వీరి రచనలు, ప్రసంగాలు చాలా చాలా ప్రభావం చూపిస్తాయి. నేడు యువతరం కూడా వాటిని చాలా బాగా ఆచరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అయితే వీటన్నిటి యొక్క ప్రభావం ఒక సైడ్, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, వీటన్నిటి కూడా పాజిటివ్ మోటివేషన్ ఇచ్చి ఇవి మనల్ని ఎగ్జైట్ చేస్తూ ఎనర్జెటిక్గా చేస్తుంటే, దీని మీద ఇంకో కోణంలో ఒక ప్రభావం ఉంది. ఆ కోణంలో ఉండే ప్రభావం ఇది చాలామంది దృష్టికి ఇంకా రాలేదు. నేను దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది చాలా, నేను దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఐ గాట్ సో క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దాట్ అండ్ ఐ గాట్ క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అబౌట్ దాట్ అబౌట్ మై కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ మోటివేషనల్ టాక్స్ ఆర్ స్టోరీస్. ఏమవుతుందంటే ఇక్కడ ఇది నేను చెప్పి జాగ్రత్తగా వినండి, గమనించండి, ముందు ప్రాసెస్ చేయండి. డైరెక్ట్గా నేను చెప్పేది రాంగ్ అనే ఉద్దేశానికి రాకుండా, ఎందుకంటే మీరు ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో వింటున్నప్పుడు కూడా ఈ మనీ అనే సబ్జెక్టే మీకు చాలా స్కెప్టికల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి అసలు తెలియని సబ్జెక్ట్ అయితే కొత్తగా వింటాము, మొత్తం తెలిసిన సబ్జెక్ట్ అయితే పోన్లే ఏదో కుర్రడం మూసుబడుతున్నాడు అని చెప్పి సరదాగా వింటాం. కానీ తెలిసి తెలియని సబ్జెక్ట్ అవడం వల్ల కొన్ని పాయింట్లు మీరు డైజెస్ట్ కావు, డైజెస్ట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు, కొన్నిటికి నేను చెప్పేది రాంగ్ అనిపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ రిక్వెస్ట్ యూ టు ఫస్ట్ ప్రాసెస్ ఇట్ విత్ యువర్ మైండ్, సీట్ ఇన్ యువర్ సర్కిల్, సీట్ ఇన్ యువర్ లైఫ్, సీట్ ఇన్ యువర్ సొసైటీ, వాట్ విచ్ యువర్ సొసైటీ యూఆర్ లివింగ్ ఇన్, దెన్ కమ్ బ్యాక్ టు మీ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఫైండింగ్ ఇట్ రాంగ్. అయితే మీకు ఒకవేళ తప్పు అనిపించినంత మాత్రాన అది నిజమైతే ఆ నిజం మారదు. ఉదాహరణకు ఒక చిన్న ఇవాళ ఒక మోటివేషన్ స్టోరీ చెప్తాను మీకు. జనరల్గా మోటివేషన్ స్టోరీస్ అనగానే అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవాళ ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్తాను. బిఫోర్ ఐ టెల్ యూ ద మోటివేషన్ స్టోరీ, ఐ వాంట్ టు హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
కోలు కోలో ఇల్ల కోలో నా తామి కొమ్మలి తరుమాంచి తోడు. కోలు కోలో ఎన్న కోలో నా తామి కొమ్మలి తరుమాంచి తోడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది గుమ్మలకు చూడాలి తోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి తోడు. ముచ్చాలు రాల కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి తోడు. ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోగు తాపం. ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోగు తాపం. జంతుంటే ఎందు రానిదు ఏ లోపం. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి తోడు.
శ్రోతలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ రోజులు మీకు మరింత ఆనందాన్ని అందించాలని కోరుకుంటూ మీ వేదిక కార్యక్రమ వ్యాఖ్యాత ఆనందకృష్ణ.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది కార్యక్రమానికి మరోసారి స్వాగతం సుస్వాగతం. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇవాళ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా మోటివేషనల్ స్టోరీస్, మోటివేషనల్ స్పీచెస్ యొక్క ప్రభావం డబ్బు సంపాదన మీద ఎలా ఉంటుంది. ఇందాక అదే చెప్పుకుంటున్నప్పుడు మనం ఒక ఉదాహరణగా ఒక మోటివేషన్ స్టోరీ గురించి చెప్తానని చెప్పాను. 1930 దశకంలో అంటే ఆ డికేట్లో జపాన్లో ఒక మెకానిక్ యువకుడు ఉండేవాడు. అతడు జీవితంలో ఏదో సాధించాలని తపంతో ఉండేవాడు. దానికి తీవ్రంగా తనదైన మెకానిక్ రంగంలో తీవ్రమైన కృషి చేసి ఆర్థిక కృషి చేసి ఏదో ఒక పేరు సంపాదించాలనే పట్టుదలతో ఉండేవాడు. ఆర్థికంగా కూడా పేదవాడు కావడంతో పరిస్థితులు కూడా అనుకూలించేవి కానీ అటువంటి పరిస్థితుల్లో 1936 ప్రాంతాల్లో అతనికి ప్రమాదం జరిగి మణికట్టు దగ్గర ఈ మణికట్టుతో సహా కొన్ని ఎముకలు విరుగుతాయి. మెకానిక్ మణికట్టుకు ఎంత ముఖ్యమో మనకి అందరికీ తెలుసు కదా. అయితే ఆ ప్రభావం నుంచి కోలుకునేసరికి ఆ పని చేయలేని పరిస్థితిలో ఉండటం వల్ల తనకు ఉద్యోగము పోవడము, ఆ తర్వాత సంపాదించగలిగే అవకాశం లేకపోవడం వల్ల సంపాదన కూడా లేకపోవడం వల్ల ఇంకా ఫైనాన్షియల్గా బాగా చితికిపోతాడు. అయితే 1937 ప్రాంతంలో తను వీలైనంత వరకు అంటే ఎక్కడెక్కడ అప్పు చేయగలుగుతాడు అక్కడక్కడ అప్పు చేసి భార్య దగ్గర బంగారం ఉంటే బంగారం కూడా అమ్మేసి ఒక మెకానిక్ షాప్ తెరుస్తాడు. అయితే ఈ మెకానిక్ షాప్ తెరిచి జనరల్గా రెగ్యులర్ మెకానిజం చేస్తూ ఉన్నప్పటికీ ఈ పిల్లడు లైఫ్లో యాజ్ ఈజ్ అన్ అంబిషియస్ గాయ్. తను ఏం చేసేవాడు అంటే అప్పట్లో నంబర్ వన్ అంటే కార్ల కంపెనీలో నంబర్ వన్ కార్ల రంగాన్ని ఏరుతున్నటువంటి టయోటా కార్ల కంపెనీకి కనీసం ఒక పిస్టన్ లాంటి ఒక స్పేర్ పార్ట్, ఒక పిస్టన్ తయారు చేసి ఆ పిస్టన్ సప్లై చేసినా కానీ నా లైఫ్ సెట్ అయిపోతుంది, నేను ఒక బ్రాండ్ ఒక నాకు వస్తుంది, నేను ఒక స్టేటస్లోకి వెళ్ళిపోగలుగుతాననే లేదా ఒక నేను సక్సెస్ సాధించగలుగుతాననే ఆశతో పిస్టన్ కంపెనీ టయోటా కంపెనీకి పిస్టన్స్ ప్రొవైడ్ చేయాలి అనేది టార్గెట్గా పెట్టుకుంటాడు. అయితే ఆ కంపెనీలో అతనికి ఎవరు తెలియకపోవడంతో అది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చూపించాలి, ఓనర్కి ఎలా చూపించాలి, అసలు ఎవరితో పర్మిషన్ తీసుకోవాలి, ఎవరితో అప్రూవల్ తీసుకోవాలి, నథింగ్ యూ నోస్. బట్ స్టిల్ ఏం చేస్తాడంటే ధైర్యం చేసి మొత్తానికి ఒక పిస్టన్ ఒక పిస్టన్ నమూనా తయారు చేసి శాంపిల్ తయారు చేసి కంపెనీకి తీసుకెళ్తాడు. కంపెనీకి తీసుకెళ్ళిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ తోటి మేము ఓనర్ గారితో కలవాలని చెప్పినప్పుడు ఇతని మెకానిక్ అవతారము ఈ చెప్పుడు ఈ పరిస్థితి ఇదంతా చూసి వాచ్మెన్ అనుకుంటాడు ఈయన కనుక నేను లోపల పంపిస్తే నా ఉద్యోగం ఊడిపోవడం కాయని నాకు అని చెప్పి వీల్లేదు వెళ్ళటానికి కలవటానికి వీల్లేదని చెప్తాడు. అయితే ఆ యువకుడు ఏం చేస్తాడు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలాగే పట్టుదలగా రోజు వచ్చి ఈ వాచ్మెన్ అడగడం, సార్ ఇదే పంపించండి, నాకు పంపించండి అని బతిలాడుతుంటే ఈ వాచ్మెన్ తట్టుకోలేక వాడిని ఉదిరించుకోవడం కోసం ఏమంటాడు, సరే మరి నన్ను కనుక నా అంతా నేను వెళ్ళి నేను ఓనర్ గారికి నువ్వు వచ్చావని చెప్పలేను, ఒకవేళ ఓనర్ గారు కనుక నిన్ను పంపించు అంటే కనుక నేను పంపిస్తాను. అంటే ఓనర్ గారు ఎందుకంటారు అది నాకు సంబంధం లేదు, ఆయన కనుక పంపించమంటే నేను పంపిస్తాను, నీ అంతటి నా అంతటి నేను మటుకు నేను పంపించగలిగే పరిస్థితులు లేను, నాకు అంత అర్హత లేదు, నాకంత పవర్ కూడా లేదు నాకు అని చెప్పి తను చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ పిల్లోడు రోజు పొద్దునే వెళ్ళడం, యజమాని గారి కంపెనీ ఓనర్ కంపెనీకి రావడానికి ముందే ఆ గేట్ దగ్గర నించోడు, మళ్ళీ సాయంత్రం దాకా నించుని ఆ గేట్ దగ్గర నుంచి మా యజమాని తిరిగి వెళ్ళిపోయేదాకా ఆయన ఓనర్ వచ్చిన దగ్గర రాకముందు నుంచి ఓనర్ వెళ్ళిపోయిన తర్వాత దాకా కూడా కంటిన్యూస్గా అలాగే గేట్ దగ్గర నించుని ఉండడు. అలా 15 రోజులు అయింది, 4 రోజులు అయింది, 2 నెలలు అయింది, 2 నెలల తర్వాత ఎందుకు యజమాని రోజు అంటే జనరల్గా చూడడం కానీ ఎంత 2 నెలల పాటు కంటిన్యూస్గా అప్పు వెళ్ళేటప్పుడు కనపడితే ఎందుకో క్యూరియాసిటీ వచ్చింది ఓనర్కి. క్యూరియాసిటీ వచ్చి ఎవరి పిల్లడు మన స్టాఫ్ లాగా లేడు, గేట్ దగ్గర ఉంటున్నాడు, లోపలికి రావాడు, లోపల ఉంటలేదు, బయటే నిలబడి ఉంటున్నాడు, అలాగే కట్టుకుని పొద్దున్న నుంచి సాయంత్రం కనపడుతున్నాడు, అసలు ఏంటని ఈయన ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేసి 2-3 డేస్ అబ్జర్వ్ చేస్తే నిజంగానే ఆ పిల్లడు రోజు వచ్చి నిలబడటం గమనించాడు. గమనించి ఆ తర్వాత రోజు ఈ లోపలికి వెళ్తూ కార్ ఆ వాచ్మెన్ తోటి బైక్ ఏంటి పరిస్థితి ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ అంటే ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు వెళ్ళాను సరే లోపల పంపించండి అని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అప్పుడు ఇక ఈ యువకుడు ఉత్సాహంగా లోపలికి వెళ్ళి యజమాని గారికి తను పరిచయం చేసుకుని ఏమంటే ఇట్లా 2 నెలలుగా నేను రోజు మీకోసం నిలబడ్డానంటే దాంతో ఆయన ఆశ్చర్యం ఏంటి 2 నెలల పాటు నిలబడ్డావు నువ్వు ఇక్కడ ఇంతకీ అంత పని ఏంటి బాబు నీకు నాతోటి అసలు ఏంటి అని చెప్పి నీకు నాతో పని ఏంటి 2 నెలల పాటు నువ్వు నిలబడి మరీ వెయిట్ చేసి మరి నన్ను కలవాల్సినంత అర్జెంట్ పని ఏంటి నీకు అంత ఇంపార్టెంట్ పని ఏంటి అని చెప్పి అంటే ఆ పీరియడ్ అప్పటిదాకా చాటుగా దాచుకున్న పిస్టన్ తీసి ముందుకు చాపి సార్ ఈ పిస్టన్ నేను తయారు చేశాను మీ కనుక ఈ పిస్టన్ నచ్చితే మీ కంపెనీకి నేను సప్లై చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆయన చూసి ఆ క్వాలిటీని చూసి నవ్వి అన్నాడు బాబు నీ పట్టుదల చూసి నాకు ముచ్చటేసి నాకు సమయం వేస్ట్ అనిపించినా కానీ నేను పిలిచాను మాట్లాడాను అంతేగాని ఈ నాసిరకం పిస్టన్ నేను నా కారులో పెట్టుకున్నా అంటే నా కారు మూసుకోవాలి అది ఏ విధంగా కూడా మా కాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్ మా కాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వట్లేదు ఇది ఏ విధంగా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పాడు. దాంతో ఈ పిల్లోడు ఆయన్ని వినయంగా బతిన్నాడు ఏంటంటే అలాగదని మీకు స్టాండర్డ్స్ కావాలన్నారు అంటే స్టాండర్డ్స్ కావాలంటే ఎటువంటి స్టాండర్డ్స్ కావాలి ఏంటి అని చెప్పి ఆయన కొంచెం ఇబ్బంది పెట్టారు సార్ రాసుకుని అన్ని జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్తూ వెళ్తూ మాట్లాడాడు సార్ ఈ స్టాండర్డ్స్కి అనుగుణంగా నేను పిస్టన్ తయారు చేసిస్తే మీరు తీసుకుంటారా అన్నాడు. సరే ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ అయితే నేను నీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర ఏం తీసుకుంటాను కాబట్టి అదేదో నీ దగ్గర తీసుకుంటాను నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ స్టాండర్డ్స్ మటుకు కంపల్సరీ మ్యాచ్ అవ్వాలని చెప్పి చెప్పాడు. అయితే వెనక్కి వచ్చిన తర్వాత ఆ యువకుడికి ఆ స్టాండర్డ్స్ ఎలా పెంచాలి, ఏంటి వాటికి ఎలా ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఏ విధమైన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేదు. సో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచించి పక్కన ఉన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటాయి అందులో సీట్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏమంటారు, బాబు నీకు అర్హత లేదు, నీకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి నీకు సీట్ ఇవ్వడం కానీ డిగ్రీ ఇవ్వడం కానీ కుదరదు, మాకు నీకు సీట్ ఇవ్వలేము డిగ్రీ ఇవ్వలేము, దాని మ్యాచ్ కాదు నాకు అని చెప్పి, సార్ నాకు డిగ్రీ అక్కర్లేదు ఏంటి నాకు సీట్ కూడా అక్కర్లేదు కానీ ఒక్క ఓన్లీ నీ మెకానికల్ ఇంజనీరింగ్ క్లాసుల్లో నన్ను కూర్చొనిస్తే చాలని చెప్పి కూర్చోనండి, అంటే ఈవెన్ వితౌట్ సర్టిఫికేషన్ కూడా కూర్చొని అని బదిలీ నడితే సరే అది కష్టమే అతను పట్టుదలసి సరే అన్నాడు. అయితే అతను ఇప్పుడు డైలీ స్టాండర్డ్ డైలీ ఆయన రొటీన్ ఎలా ఉండేదంటే పగలంతా క్లాసులో కూర్చోవడం, సాయంత్రం కానీ తనకు కావాల్సిన విషయాలు ఏంటంటే ఆ రోజు కొత్త లెర్నింగ్స్ అన్ని నోట్ చేసుకోవడం, నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దానిపై ప్రయోగాలు చేయడం, నైట్ మళ్ళీ ఏదో కంపెనీలో ఏ వాచ్మెన్ డ్యూటీ ఏదో చేయడానికి వెళ్ళడం, ఉదయం వచ్చేసి మళ్ళీ కాసేపు పడుకుని మళ్ళీ క్లాసులకు వెళ్ళిపోవడం అని ఇలాగా దాదాపు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పాటు శ్రమించి ఈసారి మంచి స్టాండర్డ్స్ తోటి మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పిస్టన్ తయారు చేశాను. సరే ఈసారి దాన్ని మంచి స్టాండర్డ్స్ అందరితో చెక్ చేయించుకున్నాడు, ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ అయినాయి లేదా తెలిసిన వాళ్ళతో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్తో వాళ్ళతో వీళ్ళతో చెక్ చేయించుకుని లేదు నువ్వు అడుగుకున్నటువంటి స్టాండర్డ్స్ అన్నీ దీనికి వచ్చినాయి, ఇది మ్యాచ్ అవుతుంది ఆ స్టాండర్డ్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే ఈ డజన్ వాంట్ వేస్ట్ ఇస్ ఆపర్చునిటీ వన్స్ మోర్. సో ఈసారి అన్ని స్టాండర్డ్స్ మ్యాచ్ అయినాయి అనిపించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ టయోటా కంపెనీ దగ్గరికి వెళ్ళి అలాగే ఇక వాచ్మెన్ తోటి ఈసారి అలవాటు అయిపోయింది అన్నట్టుగా మళ్ళీ నిలబడతాను ఉన్నాడు. అది ఈసారి తొందరగానే యజమాని గారి దృష్టిలో తొందరగానే పడి పిలుపు ఇచ్చింది, పిలుపు రాగానే లోపలికి వెళ్ళి ఉత్సాహంగా తను తయారు చేసిన పిస్టన్ చూపి కానీ యజమాని, బాబు ఇంత ముందు మీద నీది పర్వాలేదు చాలా బాగానే ఉంది, ఇంత ముందు నువ్వు తెచ్చిన దానికంటే ఇది చాలా చాలా బెటర్గా ఉంది, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను దీన్ని నా హై ఎండ్ కార్స్కి నేను వాడలేను కానీ లో ఎండ్ కార్స్కి నేను వాడగలుగుతాను, అయితే ఇప్పుడు నాకు ఒక 50 పిస్టన్లు ఒక బ్యాచ్ కింద పంపించమని చెప్పి అన్నాడు. 50 పిస్టన్లు బ్యాచ్ కింద పంపించమంటే ఇతను, సార్ నేను ఇది ఒకటి తయారు చేయడానికి నాకు తెల్లారిపోయింది, నా దగ్గర ఫ్యాక్టరీ లేదు, మీరు అన్నట్టుగా మిషనరీ లేదు ఏం లేదు, మీరు అడిగినట్టు చేసారంటే నాకు ఫ్యాక్టరీ కావాలి, దానికి మిషనరీ కావాలి, దానికి మీరు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలరా, దానికి ఈ యజమాని అన్నట్టు చూడు బాబు నువ్వు తీసుకొచ్చిన పిస్టన్ బాగుంది కాబట్టి అది నాకు కావాలనుకుంటున్నాను, పర్లేదు సరే నీ పట్టుదలసి ముచ్చటేసి తీసుకుందాం అనుకుంటున్నాను, అంతేగాని నేను నీకు ఫ్యాక్టరీ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి నీతో ఫ్యాక్టరీ పెట్టించి అంత సీన్ లేదు నాయనా, వెళ్ళు నీకు అవసరమైన నీకు అతనైతే సప్లై చేయి లేదా మానే, అంతేగాని అంతకుమించి నా దగ్గర నుంచి నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, యూ ప్రొవైడ్ మీ గుడ్స్ ఐ విల్ గివ్ యూ మనీ. అయితే సరే సార్ నేను ఏదోలాగా మీకు కావాల్సిన 50 పిస్టన్లు తయారు చేసి అందిస్తానని బయటకు వస్తూ అలా క్యాలెండర్ ఒక చూశాడు, దట్ ఈస్ 1940. బయటకు వచ్చి చివరిగా మిగిలిన అన్ని రిసోర్సెస్ని టచ్ చేసుకుని ఇంకా ఎక్కడెక్కడ అప్పులు పుడతాయి అక్కడ అన్ని అప్పులు చేసుకుని ఓ చిన్న షెడ్ తయారు చేసి దాంట్లో ఫ్యాక్టరీ మొదలు పెట్టాలని చెప్పి మొత్తం ఫిక్స్ చేసుకున్నాడు, అంతా సిద్ధమైంది. రేపు కర్మాగారం ప్రారంభించు అంటే రేపు పెద్ద మనిషి చుట్టుపక్కల ఉండే పెద్ద మనిషిని ఏమన్నా పిలిచి ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ చేయిద్దాం అని చెప్పి రేపు ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బంధువులకి మిత్రులకి అందరూ చెప్పుకున్నాడు, టుమారో మై ఫ్యాక్టరీ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ అని చెప్పి రాత్రి హ్యాపీగా ఆనందంగా రేపటి రోజుని రేపటి నుంచి తను మొదలుపెట్టబోయే విజయ యాత్రని తన కర్మాగారం నుంచి వచ్చే అద్భుతమైన నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తువుల్ని తలుచుకుంటూ మంచి తీపి కళ్ళగంటూ ఆ రోజు నిద్రపోయాడు. కానీ ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా శత్రుదేశాలు చేసిన వైమానిక దాడుల్లో ఒక బాంబు వచ్చి సరిగ్గా తన షెడ్డుపై పడింది. తెల్లారి కర్మాగారం దానిలో యంత్రాలు మొత్తం నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది. ఇంకెవరైనా ఇది ఆత్మహత్యకు పూనుకునే వాళ్ళేమో కానీ ఆ యువకుడు షాక్ నుంచి కొన్ని నెలల్లోనే కోలుకున్నాడు, మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాడు, రోజుకి 2 ఉద్యోగాలు చేసేవాడు, ఆ ఒక ఉద్యోగంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు, మరో జీతంతో అప్పులు తీర్చేవాడు, ఆ విధంగా ఒక 3 సంవత్సరాల పాటు మళ్ళీ చేసి చాలా వరకు అప్పులు తీర్చి మళ్ళీ కొంత డబ్బును కూడా పొదుపు చేసుకుని ఆ డబ్బుని మళ్ళీ కొత్త అప్పు చేసి మళ్ళీ పిస్టన్ తయారు చేసే కర్మాగారం మొదలుపెట్టాడు మరో 4 ఏళ్ళకి. ఈసారి దిగ్విజయంగా కంపెనీ ప్రారంభమైంది, మొదటి విడతగా 50 పిస్టల్ తయారయ్యాయి, ప్యాకింగ్ కూడా అయింది. ఆ యువకుడు ఉత్సాహంగా టయోటా కంపెనీకి వెళ్ళి యజమాని గారికి ఒక శాంపిల్ పీస్ చూపించి ఊకే అనిపించుకున్నాడు. సార్ రేపటికల్లా 50 పీసులు మీకు వస్తున్నాయి, 50 పీసులు తెల్లారిపాటికల్లా పంపిస్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆ రోజు జీవితంలో అత్యంత ఆనందదాయకమైన రోజు, రేపటి రోజు తన జీవిత లక్ష్యం నెరవేరబోతుంది అనుకుంటే నిద్ర రావట్లేదు, గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. రాత్రి దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో జపాన్లో భూకంపం వచ్చింది. తెల్లవారి హుషారుగా జప కంపెనీకి వెళ్ళిన యువకుడి కంపెనీ కనపడలేదు. భూకంపంలో మొత్తం కంపెనీ యంత్రాలతో సహా అడ్రస్ లేకుండా పోయింది. అప్పటికే ఐరన్ లెగ్గ పేరు పొందిన ఆ యువకుడికి అది ఖాయమైపోయింది. అందరూ జాలిగా చూడసాగారు, అప్పులు వాడు బాధించసాగారు. ఆ బాధ గంట, ఈ బాధ అన్ని, ఆ బాధ ఈ బాధ అన్ని ఎక్కువడంతో ఊరు వదిలేసి ఇల్లు ఖాళీ చేసి దాదాపు ఊరికి 25 కిలోమీటర్ల దూరంగా ఒక గుడిసె వేసుకుని అందులో ఉండటం మొదలుపెట్టింది. కానీ తనకు ఉద్యోగం చేయాలి, తన బతకాలి కాబట్టి ఈ 25 కిలోమీటర్లు కూడా సైకిల్ మీద ఊరికి వచ్చి ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఊర్లో కొన్ని సరుకులు కొనుక్కుని మళ్ళీ తొక్కుండిపోయాడు. ఇలా కొంతకాలం గడుస్తుంటే మెల్లిగా ఆ బాధ నుంచి కొంత కోలుకుని మళ్ళీ బుర్రలో ఈ సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి పురుగులు ఉంటాయి. అవి ఏం చేసినా కానీ దొరిచేస్తుంటాయి అన్నమాట. ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని ఇంకా ఆలోచనలే మెదడు నిండా కదులుతూ ఉండే. అయితే మనిషిలో ఆ ఆలోచనలో ఉన్నప్పుడు మనిషిలో పరధ్యానం మొదలవుతుంది. ఆ సైకిల్ దొక్కుతుంటే ఆలోచనలు, ఎందుకంటే సైకిల్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, సైకిళ్ళు ఫిజికల్గా సైకిల్ దొక్కుతూ ఉంటే ఏంటంటే ఈ ఆలోచించడానికి ఆలోచన ముందు సాగేది. ఆలోచిస్తుంటే సైకిల్ పెడల దొక్కడం మర్చిపోవడం, సైకిల్ ముందు సాగేది. సో దీంతో ఇది అంటే ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అవ్వట్లేదు. అంటే ఫిజికల్గా సైకిల్ పెడల తొక్కడానికి, మెంటల్గా ఆలోచించడానికి రెండింటి మధ్యలో సరైన బ్యాలెన్స్ కుదరక ఎక్కడ ఐదర్ సైకిల్ అని ఆగిపోతుంది, ఆలోచనలు ఆగిపోతుంది. ఇలా కాదని చెప్పి కొన్నిసార్లు జరిగి ఇది కాదు పద్ధతి, నా ఆలోచనలు ముందుకెళ్ళాలి, సైకిల్ కూడా ముందుకెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఈ ప్రపంచ యుద్ధంలో శిథిరమైన కర్మాగారాలు, భవనాలు, సైనికులు, వాటర్ క్యాన్లు వగేరా అన్ని వాటన్నిటి ఎతకడం మొదలుపెట్టాడు, పరిశోధన మొదలుపెట్టాడు. దాదాపు ఒక 6 నెలలు గడిచేసరికి తన సైకిల్కి ఒక చిన్న మోటార్ ఏర్పాటు చేసుకోగలిగాడు. వాటర్ క్యాన్ ఏదైతే ఆర్మీ సైనికులు వాడే వాటర్ క్యాన్ అయితే దాన్ని పెట్రోల్ ట్యాంక్గా వాడే, ఆ ట్యాంక్ నుంచి ఈ చిన్న మోటార్కి పెట్రోల్ సప్లై చేసేవాడు. దాంతో సైకిల్ తాను తొక్కవలసిన పని లేకుండానే వెళ్ళిపోయేదాన్ని, అంటే తను నిశ్చింతగా ఆలోచించుకోగలిగాడు. జస్ట్ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఎలా వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ పక్కన సైకిల్ దొక్కే వాళ్ళందరూ కూడా ఉత్సాహం కలిగింది. ఏంటిది వీళ్ళు భలే చేశాడు, వీడు మోటార్ పెట్టాడు, మోటార్ పెడితే వీడు ఏం చేయకుండానే రైన్ వెళ్ళిపోతుంది, ఇది హ్యాపీగా మనం వాడు సైకిల్ దొక్కకుండానే వెళ్ళిపోతుంది, ఇట్లాంటిది నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలని చుట్టుపక్కల వాళ్ళందరూ తను అడగడం మొదలుపెట్టారు. సో ఆటోమేటిక్గా ఆ యువకుడు వాళ్ళందరి కోసం కూడా సైకిళ్ళకి మోటార్ ఏర్పాటు చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుని కలుద్దాం.
Thank you. కథలన్నీ ఇంతేనయ్యా 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 ఎర్రండి ఎదురుగా వస్తే గల్ గల్లని గంతులేస్తే
ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చెరుకు గడలోని తీయదనం, పాలలోని తెల్లదనం, పతంగులలోని రంగుల అందం మన జీవితాల్లో కూడా నిండుగా నిండాలని సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అభిమాన మైండ్ మీడియా రేడియోలో ఈ సోమవారం ఉదయం 9 గంటలకు కుమారి శ్రీమహి, కుమారి చిన్మహి, విపంచి శశిధర శర్మ గారి అద్భుత గానాలహరి తప్పక వినండి ఈ సంక్రాంతికి.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మరోసారి మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం. సో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం ఒక మెకానిక్ యువకుడు, జపాన్ లో ఉన్న మెకానిక్ యువకుడి యొక్క స్టోరీ గురించి చెప్తున్నాం. ద మోస్ట్ మోటివేషనల్ స్టోరీ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆ యువకుడు వాళ్ళందరి కోసం సైకిళ్ళకి కూడా మోటార్ ఏర్పాటు చేసి ఇచ్చాడు. వాళ్ళందరూ తనకి కొంత డబ్బు ఇవ్వడంతో తనకి ఇది చూడగానంటే ఈ ఫ్రీగా చేసి ఇచ్చిన తర్వాత కూడా కొంత డబ్బు ఇవ్వడంతో తనకు ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. వెంటనే దాన్ని అమలుపరిచాడు. ఆ ఐడియాని ఒక ప్రాజెక్ట్ రూపంలోకి మార్చాడు. పెట్టుబడులు ఆహ్వానిస్తూ జపాన్ మొత్తం ఉన్న సైకిల్ డీలర్స్ కంపెనీలు అన్నిటికి కలిపి అప్పట్లో టైప్ రైటర్ కానీ ఆ యొక్క కంప్యూటర్లు కానీ లేవు. ఒకవేళ ఉన్నా తను ఎఫోర్డ్ చేయలేకపోవడంతో జపాన్లో మొత్తం ఉన్నటువంటి సైకిల్ డీలర్లకి కంపెనీలకి అన్నిటి కలిపి 18,000 పైగా ఉత్తరాలు చేత్తో రాసి పంపించాడు. అండ్ ఐ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ లైక్ దిస్, ఐ కెన్ ఫిట్ ఎ మోటర్ టు ది సైకిల్ అండ్ ఇట్ కెన్ రియలీ మేక్ ద పీపుల్స్ లైఫ్ ఈజియర్. అండ్ ఆ సైకిల్ మోటార్ సైకిల్ ఫిట్ చేసినప్పుడు సైకిల్ పెడలింగ్ అవసరం లేకుండా చాలా జీవితంగా ఈజీగా పోతుంది అని 18,000 లెటర్స్ హ్యాండ్ రిటన్ లెటర్స్ రాస్తే అందులో ఒక 3,000 మెంబర్స్ మటుకు బాగుంది, ఐడియా బాగుంది, కానీ మీరు సప్లై చేస్తే మేము కొంటాం, కానీ మేము దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేయడానికి వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఇన్వెస్టింగ్ అని చెప్పారు. అందులోంచి ఒక 700 మంది దాదాపు ఒక 5, 10, 50, 100 ఇలా చాలా చిన్న మొత్తాలు పంపాడనమాట. అయితే వాళ్ళందరినీ రాసి పెట్టుకుని ఎవరెవరు పంపారో రాసి పెట్టుకుని తర్వాత వాళ్ళకి తన లాభాల్లో వాటా కూడా పంచాడు ఆ వ్యక్తి. అయితే ఆ కొద్దిపాటు సొమ్ముతో పని మొదలుపెట్టి 1946లో మెల్లిమెల్లిగా సైకిళ్ళకి మోటార్ బిగించడం దగ్గర నుంచి పరిశోధన సాగించి 1948లో మోటార్ సైకిళ్ళ కంపెనీ తయారు చేసే కంపెనీని స్థాపించడం దాకా నిర్విరామంగా కృషి జరిగింది. అలా 1948లో జపాన్లో స్థాపించబడ్డ మోటార్ సైకిళ్ళ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. 1964 కల్లా ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా ఎదిగింది. 1963 సంవత్సరంలోనే కార్ల రంగంలో ప్రవేశించి ఒకప్పుడు ఏ టయోటా కంపెనీకి అయితే పిస్టన్ సప్లై చేయగలిగితే చాలు అనుకున్నాడో ఆ కంపెనీకి పోటీదారుగా మార్కెట్లో కార్ల రంగంలో నిలబడగలిగాడు. అటువంటి ఆ కార్ల వ్యవస్థ నడుస్తుండగా 1984లో భారతదేశంలో అప్పటికే సైకిళ్ల రంగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఒకనొక కంపెనీతో కలిసి భారత్ మార్కెట్లో ప్రవేశించింది. భారతదేశంలో కూడా ఈరోజు కూడా అది అగ్రస్థానంలో నిలిచింది. ఆ యువకుడి పేరు సాయిచిరో హోండా, కంపెనీ పేరు హోండా మోటార్స్. భారతదేశంలో ఉన్న బైక్ పేరు హీరో హోండా. భారతదేశంలో ఉన్న సైకిళ్ల కంపెనీ దేంతో జాయిన్ అయిందో ఆ సైకిళ్ల కంపెనీ పేరు హీరో సైకిల్స్. ఆ విజేత 1991 సంవత్సరంలో తనువు చాలించారు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మన దేశంలో బైక్ పేరు సార్థకం చేస్తూ హీరో హోండా అంటే హోండా హీరో అయ్యాడు. ఈ కథ గురించి తెలిసినప్పుడు ఒళ్ళు గగురు పడుస్తుంది, చాలాసేపు దాకా తీరుకోలేదు. దాదాపుగా మన అందరం చదివే వినే మోటివేషనల్ కథలు ప్రసంగాలు దాదాపుగా ఇలాగే ఉంటాయి. కథ కానీ ప్రసంగం కానీ చెప్పేవారికి ఒకటే లక్ష్యం, మనల్ని ఉత్తేజితులు చేయాలి. చేస్తారు కూడా, అయితే మనం ఏ విధంగా ఉత్తేజితులమవుతున్నాం అనేది మనం ఆలోచించే కోణాన్ని బట్టి, మనం మన దాన్ని చూసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇటువంటి కథలు రెండు పక్కల పదులున్న కత్తి లాంటివి. ఇదే కథ ఇలా చెప్పుకోవాలంటే మనకి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. లైఫ్ స్టోరీస్ చాలా ఉన్నాయి, ఆటోబయోగ్రఫీస్ చాలా ఉన్నాయి, అంత సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. అయితే ఇవన్నీ కూడా రెండు పక్కల పదులున్న కత్తి లాంటివి, గాల్లో గిరగిరా తిరుగుతూ వస్తున్న కత్తి లాంటిది. మనం గనక కరెక్ట్గా పిడిని గ్రిప్ చేయగలిగామా, కత్తి మన చేతిలో ఉంటుంది. ఆ టెక్నికే కనుక లేకపోతే ఆ కత్తి భాగం పట్టుకోకపోతే ఆ చేతుల్ని తెంచేసుకొని వెళ్ళిపోతుంది. ఇటువంటి కథల్లో లేదా ప్రసంగాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండు పార్ట్స్ ఉంటాయి, టూ మేజర్ పార్ట్స్. నంబర్ వన్, కష్టాలు, సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు వగేరా వగేరా, అంటే ఏ విధంగా అయితే మనిషి హీరో హీరో అని హీరోయిజం అవ్వటానికి ఏ విధంగా పోరాటం చేశాడు, ఆ కష్టంలో అనుభవించాడు, ఈ కష్టం అనుభవించాడు, వగేరా 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 వగేరా, ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఇవినే వీటినే మనం చాలా, వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా చాలా మోటివేషనల్గా, చాలా ఇన్స్పైరింగ్గా వాళ్ళ వాయిస్ మోటివేషన్ వాడుతూ లేదా వాళ్ళకి ఎంతూసేజంతో వాడుతూ వగేరా 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 రచయితలు అయితే కనుక వాళ్ళ రచన శైలితో కొన్ని కొన్ని ఉపమానాలు వాడుతూ, కొన్ని కొన్ని పర్యాయ పదాలు వాడుతూ దాన్ని ఏదో అంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా, గూస్ బంప్స్ వచ్చే విధంగా చెప్పడం కానీ రాయడం కానీ చేస్తారు. సెకండ్ పార్ట్, విజయం అంటే ఆ వర్షం సాధించిన సక్సెస్, ఆ మనిషి పొందిన ఆనందం, పేరు, ప్రఖ్యాతులు, డబ్బు భాగం. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ రెండు పార్ట్స్ ఉన్నప్పటికీ, ఒకే స్టోరీలో రెండు పార్ట్స్ ఉన్నప్పటికీ మనల్ని మోటివేట్ కానీ ఎక్సైట్ కానీ చేసేది ఈ భాగం. ఇందాకటి హోండా కథనే తీసుకుంటే మనం ఏ భాగంతో మనం ఎక్సైట్ అవ్వం, ఖచ్చితంగా మొదటి భాగమైనటువంటి పోరాటం గురించి. పోరాటం గురించి అడుగడుగున ఉత్కంఠకులు ఉన్నారు, ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వబోతుంది, అది మిజైల్ వచ్చి పడివి, మిజైల్ వచ్చి బాంబు వచ్చి పేలిపోయింది, తర్వాత నెక్స్ట్ టైం కట్టుకుంటే భూకంపం వచ్చేసింది, అలా ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఊళ్ళోంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళందరూ కూడా జనాలందరూ కూడా వాడిని పోరాట పీడించడం మొదలుపెట్టారు, సమస్యలు ఎదురైనవి. ఎవరు తన వాళ్ళు కాదన్నారు, అందరు చుట్టాలు బంధువులు పక్కలు అందరూ కూడా వాళ్ళని వెళ్ళగొట్టారు. అయినా సరే తను కత్తి దించకుండా నిరంతరంగా పోరాటం చేస్తూ 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 సక్సెస్ సాధించాడు. ఆ పోరాట వీరిని హీరోగా భావిస్తాం. ఆ పోరాట వీరిని హీరోగా భావించడంతో పాటుగా మన మైండ్లో మరొక చిరిపి ఆలోచన, మరొక ఆలోచన కూడా వస్తుంది, మనం కూడా ఇలాగే పోరాటం సాధించి హీరోగా నిలబడాలని మనని మనం పర్సనలైజ్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో రెండో భాగమైనటువంటి విజయం మనని పెద్దగా ఎగ్జైట్ చేయదు, కానీ ఏమనిపిస్తుంది, అమ్మయ్యా మొత్తాన్ని సాధించాడరా, మొత్తాన్ని సాధించాడు అనిపిస్తుంది. కానీ ఇందులో మనల్ని ఊహించుకునే, మనల్ని మనం ఊహించుకోవడం తక్కువ, ఒకవేళ ఊహించుకున్నా ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తే కనుక, ఇందాక నేను స్టోరీలో చెప్పుకుంటే అయితే 1930 నుంచి 48 దాకా, అంటే 18 సంవత్సరాల పాటు తన పడ్డ నానా బాధల గురించి చెప్తున్నప్పుడు మనకున్న ఎగ్జైట్మెంట్, ఆ 48 తర్వాత ఎప్పుడైతే తన ఆటోమేటిక్గా ఈ 48 నుంచి ఈ యొక్క 63, 64 సంవత్సరానికల్లా టయోటా కంపెనీకి కాంపిటీటర్ అయ్యాడు అన్న ఈ గ్యాప్లో ఉండే స్టోరీ మనకు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. ఏ అయితే విజయ భాగం కంటే ఈ పోరాట భాగమే మనకు బాగా మనసుకు హత్తుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఈ కథను గుర్తు చేసుకున్నా, అంటే రేపటి రోజు రేపటి నుంచి మీరు ఎప్పుడైనా ఈ హోండా మోటార్స్ గురించి, సాయిచిరో హోండా గురించి మీకు ఎప్పుడైనా గుర్తుకొచ్చినా, మీకు గుర్తుకొచ్చే పార్ట్ మీరు చూడండి, మనసులో వెంటనే గుర్తుకొచ్చే పార్ట్ ఎప్పుడు కూడా ఈ పోరాట దృశ్యాలు, కష్టాలు, బాధలు, రేపు రోజులు మళ్ళీ మీరు ఎవరన్నా ఈ స్టోరీని కనుక మీరు ఎవరితోటన్నా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు చూడండి, మనం షేర్ చేసుకునేదంతా ఈ స్ట్రగుల్ పార్ట్నే షేర్ చేసుకుంటాం కానీ ఆ తర్వాత దే హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్. అంటే మన చిన్నప్పుడు స్టోరీస్ కూడా అంతే కదా, నానా కష్టాలు నానా కష్టాలు నానా కష్టాలు నానా కష్టాలు అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో సింగిల్ సెంట్ అనమాట, సింగిల్ సెంట్ అయితే దే హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ దా అను. లేకపోతే సినిమాలో కూడా నానా కష్టాలు నానా కష్టాలు నానా కష్టాలు వాడి ఒక పెళ్ళి అవ్వగానే ది ఎండ్. ఆ తర్వాత పార్ట్ కాదనమాట ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా ఈ ముందు పార్ట్తోటే మైండ్ బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టోరీ రాసేవాళ్ళు కానీ సినిమాలు తీసేవాళ్ళు కానీ ఆ స్ట్రగ్లింగ్ స్పిరిట్ని, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదాన్ని, లేదా ఆ యొక్క పోరాటం చేసే వాటి గురించి బాగా తీస్తుంటారు. మీకు ఏ ఏ బయోపిక్స్ తీసుకున్నా ఇప్పుడు మన భాగ్ మిల్కా భాగ్ తీసుకున్నా కానీ మీరు, లేకపోతే మ్యారీకోమ్ స్టోరీ తీసుకున్నా కానీ, ఎవరి స్టోరీ తీసుకున్నా కానీ మీకు అది ఆ స్ట్రగుల్ పార్ట్ని మీరు ఎగ్జైటింగ్గా తీసి చూపిస్తాను అంత బాగా. ఆ తర్వాత సింపుల్గా రెండు మూడు షార్ట్స్లో లాగేస్తాడు అనమాట, అయిపోయింది. భాగ్ మిల్కా భాగ్లో ఫ్లయింగ్ సిక్ అని చెప్పి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చాడు, అయిపోయింది అక్కడికి స్టోరీ ఫినిష్డ్. ఆ తర్వాత ఇక అవుట్ అనమాట. ఆ తర్వాత నా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేసేది ఏంటి అనేది ఒకటి తను చూపించినా మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు అనమాట. కాబట్టి వాళ్ళు అక్కడికి స్టోరీని కరెక్ట్గా ఎడిట్ చేసి అక్కడ కట్ చేస్తారు. అయితే ఈ ఈ పోరాటాన్ని, ఈ దృశ్యాలు అంతగా గుర్తుండి పోయి తర్వాత ఏం చేస్తున్నా మనం అంతా సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే మన మైండ్లో ఏంటంటే లైఫ్ అంటే పోరాటం, బాధలు పట్టాలు, కష్టాలు, అపజయాలు వగేరా బాగా గుర్తుండిపోయి ఆ కథ గుర్తొచ్చినప్పుడు మనం కూడా అలాగే ఎంత కష్టమైనా చేయాలి, ఎంత పోరాటమైనా చేయాలని నిశ్చయానికి వచ్చేస్తున్నా ఫిక్స్ అయిపోతున్నాం. సరే ఇంతవరకు బాగానే ఉంటారు కానీ అసలు సమస్యలు ఎప్పుడంటే మనం డబ్బు ప్రపంచానికి వచ్చేసరికి సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన దృష్టాంతం మన ఫోకస్ యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్, యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ గోస్. మన అటెన్షన్ ఎంతసేపు ఈ మనీ ఎర్నింగ్ మీద కాకుండా, లేదా సక్సెస్ సాధించడం మీద కాకుండా, లేదా మన యొక్క ప్రాస్పరిటీ అబండెన్స్ అనే దాని మీద కాకుండా, సక్సెస్ అవ్వాలి అంటే ఈ నానా బాధలు కష్టాలు పడితేనే విజయం సాధించాలి, అలా సాధిస్తేనే హీరోయిజంగా భావించి కాబట్టి అలా బాధలు పడాల్సిందే అని మన ఫోకస్ మొత్తం ఈ కష్టాల మీద, బాధల మీద, సమస్యల మీద పెట్టి మనకు కావాల్సిన లక్ష్యం కానీ దాని దిశలో మనం వెళ్ళగలిగే అవకాశం వంటి ఉన్నా అంటే ఎవడన్నా వచ్చి నీకు షార్ట్ కట్లు అని బాబు నువ్వు అంత కష్టపడక్కర్లేదు రా అని చెప్పి అనగా నో, నా ఫేవరెట్ హీరో, నా ఇన్స్పైరింగ్, నా రోల్ మోడల్ నడుచుకుని వెళ్ళాడు కాబట్టి నేను కూడా నడుచుకుని వెళ్తాను, నువ్వు బస్సులో తీసుకెళ్తాను, నా కార్లో తీసుకెళ్తాను, నేను రాను, అంటే నా డెస్టినేషన్ నాకు ఇంపార్టెంట్ కాదు, నేను బాధలు పట్టడం ఇంపార్టెంట్ అన్న స్టూపిడ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. ఎవరైనా సంతోషంగా సహకారం అందించబోయినా కానీ దాన్ని 10 రకాల అనుమానాలతో దూరం తీసుకుని ఆ కష్టాలను సంతోషంగా అనుభవించేస్తున్నారు. అంటే డబ్బు కోసం చేయాల్సిన పనులు చేయకుండా కష్టాల కోసం పనిచేస్తుంటారు. అలా కష్టాలు పడితేనే హీరోయిజం అని, కష్టపడింది విజయం రాదని మనకి చాలా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. అయితే ఇక్కడ పాయింట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు పడే కష్టానికి వచ్చే ప్రతిఫలానికి ఈ మ్యాచింగ్ ఏ మెజర్మెంట్తో చేస్తారు, ఏ పారామీటర్తో చూస్తారంటే ఇంత కష్టపడితే ఇంత రిజల్ట్ వస్తుంది అనేది పారామీటర్ ఎక్కడది ఎలా ఉంది, ఎంత కష్టపడితే ఎంత విజయం వస్తుంది, ఎవరైనా కొలిచి చెప్పగలరా, ఎంత కొలిచి ఏదో ఎంత కష్టపడు నీకు ఎంత విజయం వస్తుంది అని ఎవరైనా కొలిచి చెప్పగలరా, అటువంటి ఏదైనా యాడ్ స్టిక్ ఉందా? అంటే అటువంటి యాడ్ స్టిక్కే లేనప్పుడు మన లక్ష్యానికి ఇంత కష్టం అవసరమా అనేది ఎలా నిర్ణయిస్తాం? ఇంత అవసరపడితే ఇంత కష్టపడితేనే నేను ఈ సక్సెస్ సాధించగలుగుతాడు, ఇది ఇంత కష్టపడితేనే వాడు ఐఏఎస్ కాగలుగుతాడు, లేదు ఇంత కష్టపడితేనే వాడు మిలినీర్ కాగలుగుతాడు, లేదు ఇంత కష్టపడితేనే ఆ స్టేటస్కి వెళ్ళగలుగుతాడు. కానీ ఆ కష్టాన్ని యొక్క మెజర్మెంట్ ఇది, యాడ్ స్టిక్ ఇది, ఎంత కష్టపడతాం, ఈ కష్టానికి కొలమానం లేదు. అయితే ఇక్కడ పాయింట్ అలా నిర్ణయించలేం కాబట్టి లక్ష్య సాధన అయ్యే వరకు కష్టపడుతూనే ఉండాలండి. కౌంట్ కరెక్టే. అయితే ఇప్పుడు ఆ కష్టం లక్ష్యం దిశలో ఉందా, లేదా ఆ లక్ష్య దిశలో ఉండాల్సిన అవసరం ఉందా? ఆ గమనిక మనకు ఉండాలి కదా, వెళ్ళగలిగే అవకాశం ఉంది కదా అని చెప్పి హైదరాబాద్ టు చెన్నై వయా దుబాయ్ రాను కదా. హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాలంటే స్టేట్కి వెళ్ళిపోదు, వయా దుబాయ్ వెళ్ళాల్సిన పని లేదు, అవకాశం ఉంది కదా అని. అయితే మనకి ఎక్కడైతే తిన్నగా చక్కగా దగ్గర దారి ఉందా లేదా అని కనీసం చూడకుండా, ఎవరైనా చూపించి హెల్ప్ చేయకపోతే వాళ్ళని కనీసం పట్టించుకోకుండా, గుడ్డిగా కష్టపడితేనే వస్తుంది అనే ఆలోచనతో అవసరం లేని కష్టాలు కొడుతూ సమయం శ్రమ వృధా చేసుకోవడం ఎంతవరకు సరైంది? అదే మనం ఆ హీరోయిజం భావం నుంచి బయటకు వచ్చి కావలసిన విజయం కోసం మనం చేయవలసింది చేస్తూ పోతే ఆ లక్ష్యాన్ని త్వరగా చేర్చుకుని మళ్ళీ అక్కడి నుంచి మరింత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుంటే ఏంటి నష్టం? అంటే ఒక సింగిల్ అచీవ్మెంట్ కోసమే మన జీవితాంతం సాగదీసే కంటే ఆ సింగిల్ అచీవ్మెంట్ తొందరగా చేసి ఫర్దర్ అచీవ్మెంట్స్కి పెట్టుకుంటే, టార్గెట్ పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం? అయితే ఇప్పుడు విజయం కానీ డబ్బు కానీ మనం ఎంత కష్టాలు పడ్డావు అనేది చూడదు, వాటి చేరుకోవడానికి చేయాల్సిన పనులు చేసేదాన్ని. దానికి నువ్వు కష్టపడ్డావా, ఆనందపడ్డావా, లేకపోతే నానా చాకరీ చేసావా, ఏది దానికి సంబంధం లేదు. ఫర్ నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక వ్యక్తి సివిల్స్ పరీక్ష రాసి కలెక్టర్ కావాలని కోరుకున్నాడు, లేదా లక్ష్యం నిర్ణయించుకున్నాడు అనుకున్నాడు. వెంటనే తాను అంతవరకు విన్న కథలు ప్రసంగాలు గుర్తుకొచ్చి నేను కూడా కష్టపడి లేదా కష్టాలు పడి సివిల్ సాధిస్తాను అనుకుంటాడు. ఇంతకుముందు సాధించిన వాళ్ళ గురించి, అంటే ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అవుతుంది కాబట్టి ఇంతకుముందు సాధించిన వాళ్ళ యొక్క స్టోరీస్ గురించి తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడు అనేది మనం మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.
ఊసులాడి ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, ఊసులాడి ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడి ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట. ప్రాణమేసినట చెలి నాయదలు సెగరేపినట.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. మనం ఇక్కడ మాట్లాడుతుంది మోటివేషనల్ స్టోరీస్ అండ్ స్పీచెస్ అండ్ వీడియోస్ యొక్క ఇంపాక్ట్ ఆన్ అవర్ మనీ ఎర్నింగ్ ఆన్ మనీ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇందాక నుంచి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి సివిల్స్ పరీక్ష కోసం రాసి కలెక్టర్ కావాలని కోరుకుంటాడు, అట్లాంటి లక్ష్యం నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రకరకాల స్పీచెస్, రకరకాల స్టోరీస్, వాళ్ళ యొక్క ఇంతకుముందు సాధించిన వాళ్ళ యొక్క విజయగాథలు తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఏంటంటే వావ్, మనం కూడా వాళ్ళకిలాగే ఎలాగైనా సరే కష్టపడి ఎలాగైనా సరే మనం సివిల్స్ సాధించాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా నాన్న హాయిగా ఫ్యాన్ గాలి కింద కూర్చుని చదువుకుని సివిల్ సాధించే సదుపాయాలు కలిగిస్తే, తిండికి బట్టకి నీడకి నువ్వు తడుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ అమరుస్తుంటే ఏం చేయాలి? సింపుల్గా చదువుకునే ధ్యానపడి ఈజీగా సాధించాలి. సింపుల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ స్టడీస్ అండ్ అచీవ్ యువర్ టార్గెట్, అంతే కదా. ఇది కాకుండా ఎక్కడో ఎవరో రిక్షా వాళ్ళ కొడుకు సాధించిన విజయగాథలు, క్లీనర్గా పనిచేసి సివిల్ సాధించిన ముత్యాలరాజు లాంటి వాళ్ళ కథలు వింటూ అబ్బా ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొని బలి సాధించాలి, నేను కూడా అలాగే సాధించాలి అనుకుని ఇన్స్పైర్ అవుతాం. వారి కుటుంబ పరిస్థితులు కానీ అనుగుణంగా వాళ్ళు పడ్డ వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేదు కానీ వాళ్ళు కష్టాలు పడ్డారు సరే, అందులో తప్పేం లేదు, వాళ్ళు గొప్పవాళ్ళే. నేను కూడా వాళ్ళని ఇష్టపడ్డా, వాళ్ళు కష్టపడ్డారనుకోవడం, వాళ్ళు కష్టపడ్డారని నేను వాళ్ళని గొప్పవాళ్ళని చెప్పి నేను కూడా ఒప్పుకుంటా, అంతవరకు ఫైన్ ఫెంటాస్టిక్. కానీ నేను కూడా అలాగే కష్టపడతాననుకోవడం అనేది చాలా, ఆ వ్యక్తులు ఒక్కోసారి ఒక్క పుస్తకం కొనుక్కోవాలని నానా కష్టాలు పడ్డారు, నీకేం బాధ, అమ్మ నాన్న కొనిస్తే చదువుకోవడమే కదా, ఆ ప్రకారంగా ఆ ఏకాగ్రత ఏదో దాని మీద చేయొచ్చు కదా. ఎవరో రోజుకి 15-16 గంటలు కష్టపడి చదివేవాళ్ళు అంటే అప్పుడు కానీ సివిల్స్ రాలేదు కాబట్టి అప్పుడు తక్కువ సిలబస్ ఉండేది, బండి పుస్తకాలు ముందేసుకుని కూర్చొని చదివేవాళ్ళు. ఓకే గ్రేట్, నీకేంటి ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, క్లిక్ చేస్తే దానికి కావాల్సిన సమాచారం మొత్తం నీ ముందు క్షణాల్లో ఉంటుంది. ఆ సమాచారం కోసం వాళ్ళు రిఫరెన్స్ పుస్తకాలు పట్టుకుని అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ 1-2 గంటలు ఎదుక్కుంటే కానీ ఆ రిఫరెన్స్కి ఆ పాయింట్ దొరికేది కాదు. వాళ్ళకి ఆ పాయింట్ నాలెడ్జ్లోకి ఎదగడానికి వాళ్ళకి కష్టపడాల్సి వచ్చేది, అవసరం ఇది. ఓకే ఫైన్, ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్షన్ను గూగుల్లో కొడితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నీ దగ్గర ఆ డేటా ఉంటున్నప్పుడు ఆ గంటలో నువ్వు ఈ విధంగా ఎంత సమాచారం పొందొచ్చు? అప్పట్లో వాళ్ళు బట్టి విధానంలో మాత్రం చదువుకోవడం తెలుసు సార్. ఇప్పుడు మనకి మెమరీ క్లాసులు ఉన్నాయి, టెక్నిక్లు ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, మైండ్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి, ఇలా ఎన్నో సౌకర్యాలు ఉండగా నేను కూడా అలాగే చేస్తాను అని ఉత్తేజితులు అవ్వటం అనేది స్టూపిడిటీ కదా. కానీ మిత్రులారా, డబ్బు విషయంలో కూడా మనం సరిగ్గా ఇలాగే చేస్తాం. ఒకప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించాలని కొన్ని దశాబ్దాలు పట్టేది, డికేట్స్. కాబట్టి వారు స్థాయికి వెళ్ళడానికి 20, 30, 40 సంవత్సరాలు పడిన తర్వాత ఆ 1 కోటి రూపాయలు సంపాదించాలి. కెరీర్ మొత్తం అయిపోయి 20ల్లో మొదలుపెట్టిన మనిషి 60ల్లోకి వచ్చేసరికి 1 కోటి రూపాయలు సంపాదించేసరికి వాళ్ళందరూ ఊళ్ళో అందరూ అబ్బా 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 ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, 1 కోటి రూపాయలు సంపాదించాడు, నేను చాలా కష్టపడ్డాడు, 20-30 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు అని చెప్పి, లేదా 10 సంవత్సరాలకి లక్షాధికారి అయ్యాడు ఆ ఓహో అని చెప్పి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజుల్లో వాళ్ళ కథలు విని మనం కూడా ఆ విధంగా 20-30 సంవత్సరాలు కష్టపడైనా సరే 1 కోటి రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుని దానికి అనుగుణంగా చేయడం కరెక్టేనా? అలా కష్టాలు పడటానికి, ఉత్తేజం చెందడానికి ఇలాంటి కథలు పనికొస్తాయి కానీ అందులో వాళ్ళు పడ్డ కష్టాలు చూసి పొందే ఉత్తేజం, రెండో భాగమైన విజయంతో స్ఫూర్తి పొందితే ఎంత త్వరగా ఆ స్థితికి చేరాలా, అలా చేరడానికి ఈ రోజున నాకున్న కాలమైన పరిస్థితులను బట్టి ఎంత సులువైన దారులు ఉన్నాయి అనేది, ఆ వ్యక్తికి లేని సౌకర్యాలు నేడు నాకు ఏమున్నాయని ఆలోచిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా ఉత్తేజం పొందినప్పుడు వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉందో మొదటి భాగం వల్ల ఉత్తేజం పొందితే అంతటి హాని కూడా ఉంది. కాబట్టి మనల్ని విఘ్నత లోపిస్తే స్ఫూర్తినిచ్చే కథలు, ప్రసంగాలు మనకు హాని కూడా చేస్తాయి, డబ్బు సంపాదనకు అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తాయి, విజయాన్ని మనకు అందరంత దూరంలో నింపుతాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కథలన్నీ కూడా మనకు మన వాళ్ళు విజయం సాధించారు కనుక వారి కష్టాలకు ఒక పరమావధి ఏర్పడింది, కానీ లేకపోతే అంతకంటే కష్టాలు మాత్రమే పడుతూ విజయం సాధించిన వారు మన చుట్టూ కోట్ల మంది ఉంటారు, వాళ్ళ కథలు ఎవరు చెప్పుకోవడానికి పనికిరావు, ఎందుకంటే అవి విజయంతో ముగియలేదు కనుక. విజయంతో ముగిసిన కథలైతేనే విలువ, స్ఫూర్తి. మై డియర్ ఫ్రెండ్స్, మన లక్ష్యం వీలైనంత త్వరగా లక్ష్యం చేరుకోవడం అవ్వాలి, విజయం సాధించడం అవ్వాలి. కానీ కష్టాలు పడే హీరోయిజం కాకూడదు. వీరైనంత త్వరగా లక్ష్యం సాధించి డబ్బు సంపాదించి ఆ ఫలితాలను ఆస్వాదించడం మన లక్ష్యం కావాలి, కానీ సినిమా కష్టాలు పడుతూ దాన్ని హీరోయిజం అని మనం భ్రమించడం అనేది గొప్ప విషయం కాదు. ఎవరైనా మీకు ఉత్తేజపూరితమైన ప్రసంగాలు కథలు విన్నప్పుడు దయచేసి 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 రెండో భాగమైనటువంటి విజయంపై దృష్టి ఉంచండి, దాని నుంచి స్ఫూర్తి పొందండి. డబ్బు మన జీవితంలో ప్రవహించడానికి అడ్డుగా మనమే నిలబడి లేని కష్టాలు తెచ్చుకోవాల్సిన పని లేదు. దాని నుంచి అడ్డు తొలిగితే ప్రకృతి మన జీవితంలో మనం ఆనందించడానికి ఇచ్చే డబ్బుని ధారాళంగా రానియండి, ఆ ఫలితాన్ని ఆస్వాదించండి. చివరిగా ప్రపంచానికి, మన కుటుంబ సభ్యులకు, చివరికి భార్య బిడ్డలకు కూడా కావాల్సింది మనం చివరికి సాధించాల్సిన విజయం కానీ మనం పడే కష్టాలు కాదు. ఆ విజయమే దూరం అయితే ఈ కష్టాలకు కానీ, ఈ యొక్క కన్నీళ్ళకు కానీ, ఈ యొక్క సమస్యలకు కానీ, మన పోరాటానికి కానీ అర్థం లేదు. ఆ రోజున మన జీవితంలో కష్టాలు మాత్రమే పడి తోడు ఎవరు లేని ఒంటరి వారం అవుతాం, అది దుర్భరంగా ఉంటుంది. సో అల్టిమేట్గా మన లైఫ్లో సక్సెస్ కావాలి అంటే, ఆ సక్సెస్ కావాల్సిన మోటివేషన్ అంటే వాళ్ళు సాధించిన సక్సెస్ని మీరు రోల్ మోడల్గా తీసుకోవాలి, కానీ వాళ్ళు పడ్డ పోరాటాన్ని మనం కనుక కనెక్ట్ అయితే, అంటే ఇఫ్ యువర్ అటెన్షన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ది టఫ్ పార్ట్ ఆఫ్ ది మోటివేషనల్ స్టోరీ అంటే ఆర్ ది ట్రబుల్ పార్ట్ ఆఫ్ ది మోటివేషనల్ స్టోరీ కనుక మీరు ఫోకస్ కనెక్ట్ అయితే, యుల్ బి అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ద సేమ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇంకా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నారు, మీ గమనికలకు తీసుకురావాలంటారు, మీ అబ్జర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నారు, మరొక పాయింట్ ఏంటంటే, ఇటువంటి హీరో స్టోరీస్ మనం చెప్పినప్పుడు, ఈ హీరోస్ ఇందాక చెప్పిన హోండా స్టోరీ కానీ, ఇంకో బయోగ్రఫీ కానీ ఏ స్టోరీస్ చెప్పినా కానీ, మీకు ఒక పాయింట్ మీరు గమనిస్తే కనుక, అందులో ఎప్పుడు కూడా పోరాటం ఒంటరిగానే ఉంటుంది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారన్నట్టు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారన్నట్టు కానీ, ఎక్కడో వన్స్ ఇన్ హండ్రెడ్స్ థౌజండ్స్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు సపోర్ట్ చేశారనే స్టోరీ వస్తే రావచ్చేమో, కానీ అదర్వైజ్ ద స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ అలోన్. ఆ ఒంటరి పోరాటమే, ఆ ఒంటరి పోరాటం నిజంగా మనకి చేయగలిగే సత్తువ ఉందా, అలా చేయగలుగుతావా? వాళ్ళు కనుక వాళ్ళు భార్య పిల్లలు వదిలిపెట్టి ఉండొచ్చు, లేదా వదిలిపెట్టకపోయిన వాళ్ళు దూరం అయి ఉండొచ్చు, నానా బాధలు పడి ఉండొచ్చు డెఫినెట్లీ, కానీ ఈ సినిమా కష్టాలన్నీ, ఈ బాధలన్నీ కూడా మనం చెప్పుకున్నంత ఈజీగా నిజంగా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఈ బాధలు పడ్డవాళ్ళకి తెలుస్తుంది అది ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో. అసలు అది అవసరమా? నా క్వశ్చన్ అది కాదు, ఆ బాధలు పడతాం అనేది నా క్వశ్చన్ ఏంటి, అవసరమా? ఈ బాధలు పడకుండా విజయాన్ని సాధించే మార్గాలు లేవా? కంపల్సరీ ఇలాగ పడాల్సిందేనా? ఇప్పుడు ఎవరో సాయిచీరు హోండా నానా బాధలు పడ్డాడు, మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు, పిస్టన్ తయారు చేయడం నానా బాధలు పడ్డాడు, కాబట్టి మనం కూడా పిస్టన్ తయారు చేయడం మెకానిక్ షాప్ పెట్టుకోవాలా? ఆ పిస్టన్ తయారు చేయడానికో, లేదా మళ్ళీ ఇప్పుడు ఆ మైలేజ్ చేయడానికో, అది చేయడానికో, అప్పట్లో ఆయనకంటే ఏది లేదు కానీ చేతి ఉత్తరాలు రాశాడు 18,000 ఉత్తరాలు, మనం కూడా చేతి ఉత్తరాలు రాద్దామా? ఒక కంప్యూటర్ ఓపెన్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని పంపించుకోవచ్చు కదా, లేదా మెయిల్స్ పంపించుకో, అప్పట్లో మెయిల్స్ లేదు, మెయిల్స్ పంపించుకోవచ్చు అంటే. బట్ అల్టిమేట్లీ హౌ యూఆర్ సపోజ్ టు రీచ్ ద టార్గెట్ అనేది చూడాలి, కానీ ఆ స్ట్రగుల్స్ని కనుక మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా ఆ స్ట్రగుల్స్ మాత్రం మిగులుతాయి. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మనీ ఎర్నింగ్, ఇక్కడ మన మైండ్ స్టక్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకి కష్టాలు కాదు, విజయమే దూరం అయినప్పుడు ఈ కష్టాలకు కూడా అర్థం లేదు. ఆ రోజున మనకి జీవితంలో కష్టాలు మాత్రమే ఉండి తోడు ఎవరు లేని ఒంటరివారం అవుతాం, అది దుర్భరం. విజయం మాత్రమే, మనం సాధించబోయే విజయం మాత్రమే మనల్ని ఆ స్థితి నుంచి కాపాడగలదు. కాబట్టి ఎంత స్ట్రగుల్ అయ్యామనే దానికి మన కష్టాలు పట్టడం కనుక పారామీటర్గా తీసుకుంటే, మిత్రులారా, మన చుట్టుపక్కల జీవితంలో నానా కష్టాలు, అసలు ప్రపంచంలోకి అతి కష్టాలు పడుతున్న వాళ్ళు మన చుట్టుపక్కల ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలా కష్టాలు పడ్డవాడిని ప్రపంచం గుర్తించదు. ప్రపంచం గుర్తించాలంటే మనకి విజయం సాధించడం మాత్రమే మార్గం. ఆ విజయం సాధించినప్పుడు మాత్రమే ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది, సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు పడ్డ కష్టాలకు అర్థం నీ దగ్గర అంత, నువ్వు ఆశించినంత డబ్బు తనకూరినప్పుడే, లేదా డబ్బు సమకూరినప్పుడే, అంత మనీ నువ్వు ఎర్న్ చేయగలిగినప్పుడే ఆ సక్సెస్ వెనక ఈ కష్టాలకి ఉన్న విలువ విజయం వచ్చినప్పుడే వస్తుంది. కష్టాలు మాత్రమే ఉంటే ఆ కష్టాలు ఎవరికీ అనవసరం, ఇంక్లూడింగ్ నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే నీ కష్టాలు అనవసరం. వాళ్ళందరికీ కావాల్సింది, ఈ ప్రపంచానికి కావాల్సింది, ఇంక్లూడింగ్ నీకు కూడా కావాల్సింది ఆ కష్టాలు కాదు, దానివల్ల వచ్చే రిజల్ట్స్ మాత్రమే. ఆ రిజల్ట్స్ రావడానికి ఏం చేయాలి అది చేయాలి కానీ రిజల్ట్స్ మీద దృష్టి లేకుండా కష్టాలు మాత్రమే పడతాను, కష్టాల మీద మాత్రమే ఫోకస్ చేస్తే జీవితంలో కష్టాలు మాత్రమే మిగులుతాయి, ఆ కష్టాలు ఆఖరికి నిన్ను కూడా ఆనందింప చేయలేవు. కాబట్టి ఆ కష్టాలకి పరమావధి కష్టాలు పట్టడం కాకూడదు, కష్టాలకి పరమావధి విజయం సాధించడం కావాలి. అటువంటి విజయాలు మీరు సాధిస్తారని కోరుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ స్టోరీస్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కష్టాలని కాకుండా సెకండ్ పార్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది వాటిని ఎలా సాధించాలి అనేది, అంటే ఇన్ని బాధలు నేను పడాలి అనే విషయం కాకుండా ఎలా సాధించాలి రిజల్ట్ అనే దాన్ని మీద ఫోకస్ పెడుతూ మీరు త్వర త్వరగా విజయం సాధిస్తారని, మీరు జీవితంలో మీరు కోరుకున్న స్థాయికి రావాలని కోరుకుంటూ ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ 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 బాయ్.
ఇంతవరకు మీరు విన్నారు రాజశేఖర్ గారి మనీ టాక్స్ కార్యక్రమం జనవరి 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.